మనం ఇప్పుడు పూజ చేయటానికి రాలే. మహాకాలుడికి సమర్పణ చేసుకోవటానికి వచ్చాం. సమర్పణ చేసుకున్నాక నువ్వేం చేయాలి? ఆయన పని చేయాలి. జత మీ మనస్సులో మీరు నిర్ణయించుకోండి, ఇది అయిపోయిన తర్వాత ఒక ఐదుగురు రెడీ అవ్వండి. మీరు అందరి తరఫున మీరు తీసుకున్న నిర్ణయం చెప్తారు. అది మేము చేయగలమా అనుకునే నిర్ణయమే అవుతే మీరు గురువు గారికి పనికిరారు. నువ్వు చేయగలిగేదానికి గురువు ఎందుకయ్యా? మీకు అర్థమవుతుందా? అంచేత గురువు ఏం చేయాలనుకున్నాడు దానికి సహకరించాలి. మీరు చేయగలిగేది చేస్తే లాభం లేదు. నేను ఎప్పుడూ కూడా మహాభారతం గురించి చెప్తూ ఉంటా, భీష్ముడు చాలా శక్తివంతుడు, ఇచ్చామృత్యు ఉన్నటువంటి వాడు, కృష్ణ భక్తుడు కదా. అర్జునుడు కృష్ణ భక్తుడే. పేరెవరికి వచ్చింది? భీష్ముడికి రాలే, కానీ ఖచ్చితంగా భీష్ముడు అర్జునుడి కంటే చాలా శక్తివంతుడు. అతన్ని చూసి అర్జునుడు నేను యుద్ధం చేయనన్నాడు. మీరు కొన్ని అసలైన రహస్యాలు అర్థం చేసుకోండి. అర్జునుడు బలవంతుడైనటువంటి వ్యక్తి, ఓడిపోయే యుద్ధం చేయడు. తెలివితేటలు ఉండాలి కదా, నేను ఖచ్చితంగా చచ్చిపోతాను అనుకునే యుద్ధం ఆవిడ చేయడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? కాలోస్మి లోకక్షయకృత్రువృద్ధు, నేను కాలాన్ని, నేను అందరినీ చంపేశా. ఎవణ్ణి చూసి నువ్వు భయపడుతున్నావో ఆ భీష్ముడు చచ్చాడు, ఎవణ్ణి చూసి నువ్వు భయపడుతున్నావో ఆ కర్ణుడు చచ్చాడు, ఏ ద్రోణాచార్యుణ్ణి చూసి నువ్వు భయపడుతున్నావో ఆ ద్రోణాచార్యుడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాళ్ల మీద నువ్వెందుకయ్యా బాణాలు వేయటం? ఓ నపుంసకుండా పెట్టుకున్నా చాలు ముందు. అది కాలుడు చెప్పాడు. ఇప్పుడు కాలుడు అంటా లేదు, యుగాధిపతి మహాకాల్. అంచేత మహాకాలుడైనటువంటి వాడు ఎలాంటి పని ఇస్తాడు? అర్జునుడు ఫేస్ చేసిన దానికంటే చిన్న పని ఇస్తాడా పెద్ద పని ఇస్తాడా? మరి అర్జునులాగా పారిపోకండి, పారిపోకండి. అర్జునుడు పారిపోలేదు, మళ్ళా ఆయన శ్రీకృష్ణుడు చెప్పాక వచ్చాడు. అంచేత ఇక్కడ గురుదేవులు, గాయత్రి, జ్ఞానగంగ, గురుదేవుల యొక్క శక్తి. ఎవరు గురుదేవుల యొక్క శక్తి? గాయత్రి కాదు, భగవతీ దేవి మాత, భగవతి గురుదేవుల శక్తి. వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. మీలో కొంతమంది ఆ లెవెల్లో నిర్ణయం తీసుకోండి. ఒక నిర్ణయం మీకు అందించాను నేను. ఏంటా నిర్ణయం గుర్తుందా? ఏంటో 24,000 యుగశక్తి గాయత్రి పత్రిక చందాదారుల్ని 2 నెలల్లో చేసేస్తాం. మీ సమర్పణ కరెక్ట్గా ఉంటే 1 నెలలో అయిపోతుంది, 1 రోజులో అయిపోతుంది. మీ సమర్పణ కావాలి. సమర్పణ అంటే కృష్ణుడు నేను అందరినీ చంపేశాను అన్నాడు, కరెక్టే. తర్వాత బాణాలు వేసేవాళ్ళు కావాలి. ఎవరు బాణం వేస్తే వాళ్ల ద్వారా అతను చచ్చిపోతాడు. నువ్వేస్తావా, ఇతరులకే ఆ ఛాన్స్ ఇస్తారా? నేనేం చెప్పా? అనేక జన్మల నుంచి ఉన్న మనని గురువు దేవులు ప్రణాళికాబద్ధంగా మనని కలిపారు. ఇది అర్థం చేసుకోండి అందరూ కూడా. ఇవాళ మొదటిసారి వింటున్న వాళ్ళైనా, తర్వాత వింటున్నైనా, మీ అంతటి మీరు రాలేదు, మీకు అపోహ ఉండేది. గురుదేవులందరినీ కూడా ఒక సూత్రంలో తీసుకొచ్చి కలిపారు. కలిపినప్పుడు నేను ఇది చేయగలనా అనే పిచ్చి భావన మర్చిపోండి. మీరు చేయలేరు, చేసేదేవుడు మహాకాలుడు చేస్తాడు. కానీ చేయనిస్తే, చేయలేకపోతే ఆయన ఏం చేయగలడు? అంచేత ఆ సమర్పణ ఈ వసంత పంచమి నాడు ఆయన గురుదేవులకి 1926 వసంత పంచమి నాడే ఒక అఖండ దీపం వెలిగించుకుని ఆ అఖండ జ్యోతిని మనందరికీ అందజేస్తున్నారు. దానికి ఇది ఇన్నిసార్లు రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నాను అంటే, దీని తర్వాత నేను నా అంగ అవయవాలతో నేనేం కోరుకుంటున్నాను అని చెప్పాడు ఆయన. మీకు కొందరికి అందించాను, ఒకవేళ అందరికీ అందకపోతే ఈ కాగిత ముక్క కాదు ఇంపార్టెంట్. అందులో ఉన్న పని చేస్తాము అన్నది ఎలాగా, పరమపూజ్య గురుదేవుల యొక్క అంగ అవయవాలుగా మీరు పనిచేయాలి. మన పనిచేయం దానికి ఆయన ఏం కోరుకుంటున్నారు అన్నది ఒక పాంప్లెట్ లో ఉంది. అది మనకి పాంప్లెట్ కాదు, దిశానిర్దేశక సూత్రాలు. అవి ప్రతిరోజు మీరు చదువుకోవాలి. చదువుకున్నాక మీరు ఇవాళ తీసుకున్న నిర్ణయాన్ని, ఒక నిర్ణయం అందరి తరఫున మీరే తీసుకున్నారు నిన్న రాత్రి, ఏంటది గట్టిగా చెప్పండి, ఇంతే గట్టిగానా, ఇంకా గట్టిగా, అబ్బే నేను చెప్తాను మీరు అనండి, 24,000 యుగశక్తి గాయత్రి మ్యాగజైన్ ని పత్రికను 2 నెలలలో మేము అందజేస్తాము. ఇంకా కారణాలు చెప్పకండి, ఇది చేయదు దీనివల్ల చేయలేకపోయిన దానికి కారణాలు కూడా చెప్పాలా, చేయలేను అంటే పోయాయి. ఇంకా చేయలేకపోవటానికి కారణాలు చెప్పకండి, చేయగలగటానికి కారణాలు వెతుక్కోండి. అర్థమైంది కదా? అంచేత ఈ 2 పేజీ తీశారు అందరూ, చాలా జాగ్రత్తగా చదవండి. అది పరమ పూజ్య గురుదేవుల ద్వారా అనేక సందర్భాలలో ఇవ్వబడిన మహత్వపూర్ణ నిర్దేశాలు ఇవే. లోక సేవకుడైన ప్రతి కార్యకర్తకు సమయదానము ఇచ్చేవారికి సమర్పిత శిష్యులకు అన్వయిస్తాయి. 2 మాటలు వాడారు అక్కడ, ఆ 2 లక్షణాలు మీలో ఉండాలి. సమయదానము అన్నిటికంటే ముఖ్యం. సమయదానంలో ఏంటి అంటే ఇదే యుగధర్మము, సమయదానమే యుగధర్మము. అంచేత మేము పూజలు చేశామా లేదా, ఎన్ని అనుష్ఠానాలు చేశాం, రోజుకి 8 గంటలు ఎందుకంటే గురువు గారు 6.5-7 గంటలు చేశారు, మేము 12 గంటలు చేస్తామండి, ఎందుకు ఆ జపాలు పూజలు. మీరు సమయాన్ని ఇవ్వండి, ఇచ్చేసిన సమయాన్ని మీరు పూజకి జపానికి ఉపయోగిస్తే మీరు స్వార్థపరులు కాదా. ఎవరి కార్యక్రమానికి ఇవ్వాలి అది? ఇప్పుడు చెప్తున్నారు గురువు గారు, మీ టైం దానికి ఇవ్వండి. కానీ దానికి సమర్పిత భావన అనేది ఎందుకన్నారు అంటే మీకోసం కాదు, ఆ టైము గురువు గారికి. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీనిని నిత్యము ఒకసారి తప్పక చదవండి. 2 ఒకసారి ఎందుకంటే మేము 108 సార్లు పారాయణ చేస్తామండి. హనుమాన్ చాలీసా 108 సార్లు చేస్తే ఇది చేయలేమా? చదవండి అంటే చదవమని కాదు, చెయ్యండి అని. దిశానిర్దేశక సూత్రాలు చదవటానికి కాదు, చెయ్యటానికి. ఇంకా మొదటి చూడండి, ఈ మనోభావాలు నా 3 వేళ్లు కలిపి రాస్తున్నాయి. గురుదేవులు రాస్తున్నారు ఇది. ఏ మనోభావాలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, తర్వాత గురువుగారి వాంగ్మయంలో ఉన్నటువంటివి అవంతా కూడా గురువుగారు దేంతో రాశారు? 3 వేళ్లతో రాశారు. మరి మీ ఏ 3 వేళ్లు ఉపయోగించుకుంటారు? మీకు 3 వేళ్లు ఉన్నాయా? లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. 3 వేళ్లు ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మీకు 3 వేళ్ళేవా అమ్మా? కాదు పైకెత్తండి. ఈ 3 వేళ్లు అక్కర్లేదు గురువు గారికి, మీ 3 శరీరాలు కావాలి. అర్థమైందా? మీ స్థూల శరీరము, మీ సూక్ష్మ శరీరము, మీ కారణ శరీరంలో 3 లక్షణాలు రావాలి మీకు. ప్రజ్ఞ, శ్రద్ధ, నిష్ట, అది ఇస్తున్నాం గురువు గారికి. దేనికి? ఆయన మనోభావాలు తెలుసుకుని. ఆయన ఏం చెప్తున్నారో తెలుసా? ఆయన రాసిన మనోభావాలు, ఈ మనోభావాలు నా 3 వేళ్లు కలిపి రాస్తున్నాయి. కానీ ఎవ్వరు ఇప్పుడు నేను ఉపయోగిస్తున్న పెన్ను, కాగితము లేక వేళ్ల గురించి, కానీ ప్రస్తుతము నేను చెప్తోన్న ప్రణాళిక గురించి కానీ, అందుకొరకు నేను చేసే పనులు కానీ నేనే చేస్తాను అని అనుకోకూడదు. కృష్ణుడు ఏం చేశాడు? రథాన్ని నడిపాడు. మీ రథాన్ని అంటే మీకు 3 రథాలున్నాయి. అర్జునుడికి నడపటానికి పాపం 1 రథమే. పరమ పూజ్య గురుదేవులు మహాకాలుడు కదా, 3 రథాలు నడుపుతాడు మీరు. ఆ 3 రథాలకి ఆయన 3 రకాలుగా సారథిగా దిగుతున్నాడు ఈరోజు. ప్రజ్ఞ, ఏం చేయాలో తెలియాలి. శ్రద్ధ, అది అయ్యేంత వరకు చేస్తాము అనేది శ్రద్ధ. శ్రద్ధ అంటే అర్థం ఏంటో తెలుసా, మీరు ప్రజ్ఞతో దిగిన భావం ఉందే అది జరగాలి. కానీ దానికి ఎలా చేస్తారు, ఒక రోజులో పని పూర్తవుతుంది కదా, నిష్ట కావాలి. అది చేస్తుందంటున్నారు పరమ పూజ్య గురుదేవులు. నేనే చేస్తానంటే మీరందరూ కలిస్తే జరుగుతుంది. పూర్తి చేసే బాధ్యత ఏం రాశారు అక్కడ, మీది కాదు నాది అనండి. గురువుగారు రాశారు మీది అని, ఆయన చెప్పాడు మనకి. మీరు చదువుతున్నప్పుడు ఏం చెప్పాలి అక్కడ, దాన్ని పూర్తి చేసే బాధ్యత ఇంతేనా, ఆరోటం కాదు, నిష్ట తీసుకోండి. అనగా మా నైష్టిక నిష్ట కలిగిన కార్యకర్తలదే. స్పష్టంగా చెప్పారు కదా, ఇంతకంటే ఏం వాగ్దానం చేస్తాడు ఆయన, అర్థమైందా? అంచేత ఈ వాగ్దానం మీకు గురువు గారు ఇచ్చారు. రెండో చూడండి, ఈ విశాలమైన యోజనకు ప్రేరణను పైనున్నవారు అందించారు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, గురువు గారు కూడా ఏం చెప్తున్నారు అంటే ఇది నా ప్రణాళిక కాదు. గురువులు ఒక్కొక్కసారి మోసం చేస్తూ ఉంటారు, ఇక్కడ కూడా గురువు గారు మళ్ళీ మోసం చేశారు. పైనున్న ఎవరు, గురువు గారే. ఈ స్థూల శరీరంలో ఉన్నది కాదు, నా చేతనత్వం సంపూర్ణ విశ్వాన్ని ఆచరించి ఆవహించి ఉన్నది. ఆ ప్రణాళికది అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే. అంచేత గురువుని స్థూల శరీరంలో చూడకండి. అంచేత ఈ ప్రణాళిక సంపూర్ణ విశ్వాన్ని శాసిస్తున్నటువంటి ఆ శక్తిది. అంచేత అది ఎలాగో జరుగుతుంది, ఈశ్వర ప్రణాళిక. అర్థమవుతుంది కదా, భావం అర్థం చేసుకోండి, ఇది రోజు చదువుకోవాలి మీరు. ఈ విశాలమైన యోజనకు ప్రేరణ పైనున్నవారు అందించారు. ఒకనొక దైవీ శక్తి చెప్పటమో వ్రాయించటమో చేస్తున్నది. మరి ఆ దైవీ శక్తి మీ ద్వారా కూడా పనిచేస్తుంది. మస్తిష్కము మరియు హృదయం యొక్క ప్రతి కణ కణము, ప్రతి అణు అణువు దాన్ని వ్రాస్తున్నది. కేవలము వ్రాయటమే కాదు, దానిని పూర్తి చేయటకు వ్యవస్థ కూడా తయారు చేయుచున్నది. వ్యవస్థ కూడా మీరేం చేయకల్లే, చెప్పింది చేస్తే ఆ వ్యవస్థ కలిగే వాళ్ళు కలిసిపోతారు. మొదలెట్టాలి మీరు ప్రణాళిక పూర్తి చేయుటకు. ఎందరి ఎన్ని విధముల మనోయోగము మరియు శ్రమ సాధన వగైరాల పాత్ర ఎంత ఉంటుందో చెప్పలేము, అది మీరు నిర్ణయించుకోవాలి ఎంత ఉంటుందో. కేవలము వ్రాసే వీళ్లు ఉండకపోవచ్చు, లేక కాగితము కలము కరిగిపోవచ్చు, అయినా పని మాత్రము ఆగదు. ఎందువలనంటే ప్రతి ఒక్క రక్త కణము, మస్తిష్కము యొక్క ప్రతి అణువు దాని కొరకు పనిచేస్తాయి. ప్రతి ఒక్క రక్త కణము అంటే గురువుగారి శరీరంలో ఉన్న రక్తమా, మీ రక్త కణాలు? అది అర్థం చేసుకోండి. గురుదేవులు ఎవరి గురించి చెప్తున్నారో, మీరు పనిచేస్తూ ఉంటే మీ చేతి వేళ్లు కదులుతూ ఉంటే ఎవరి రక్తం పనిచేస్తుంది, మీ రక్తమే. మీ కాళ్ళు కదుపుతూ ఉంటే, అందువల్లే దీన్ని నా అంగ అవయవాలతో అన్నది అర్థం చేసుకోండి. మీరు గురుదేవుల యొక్క అంగము, గురుదేవుల యొక్క అవయవము, అవయవము. అంచేత అది ఉన్నాక మళ్లీ గురువు గారు ఎక్కడున్నారు, మీ రక్త కణంలో ఉన్నారు, మీ మస్తిష్కంలో ఉన్నారు. ఈ వసంత పంచమి నాడు పరమ పూజ్య గురుదేవుని మీకు అలా అందజేస్తున్నటువంటి ఆ శక్తిని ఉపయోగించుకుంటే కదా, డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో పెట్టుకుంటే వడ్డీ అయినా వాడికైనా ఉపయోగపడుతుంది అవునా. మీరు ఇనప్పట్లో పెట్టుకుంటే, అంచేత ప్రతి ఒక్క రక్త కణము, మస్తిష్కం యొక్క ప్రతి అణువు దాని కొరకు పనిచేస్తాయి. మీ రక్త కణము, మీ మస్తిష్కము. ఇంతే కాకుండా కంటికి కనిపించని, చూపజాలని ఆ దైవీ సత్తా కూడా నిరంతరము సక్రియముగా ఉన్నది. ఆ ఊపు మీరేం గాభరా పడక్కర్లే, ఆ దైవీ సత్తా సక్రియముగా ఉంది మొర్రో మీరు చేయండి అంటే మీరేమో ఈ రెండు అడుగులు వేస్తానండి, కాస్త కాళ్ళు నొప్పిగా ఉంది, రేపు ఆలోచించుకుని ఇంకో అడుగు వేస్తానండి అంటే దైవీ సత్తా మీకోసం ఆలేదు. వెనకబడిపోకండి, ఎలా ఉన్నా పడిపోయేంత వరకు పనిచేస్తాం. మూడోది చాలా పెద్ద ప్రణాళిక అంటే దైవీ సత్తాది ఉంటే ఇంకేముంది అని చిన్న ప్రణాళిక అనుకోకండి. ప్రణాళిక మాత్రము చాలా పెద్దది. ప్రణాళిక ఇంతవరకు ఎక్కడా స్పష్టంగా ఇది చెప్పబడలేదు. గురుదేవులు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారు, మహాకాలుణ్ణి అది అని. అసలైన నా వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోండి, ఈ సంపూర్ణ సృష్టికి డిక్టేటర్ ఆయన. డిక్టేటర్ చెప్పింది చేయమంటాడు, చేయకపోతే ఆయన అంచేత డిక్టేటర్ అది నిర్ణయించుకున్నాక. ఈ సంపూర్ణ శాసన వ్యవస్థకి ఎలాంటి డిక్టేటర్ ఉన్నాడో తెలుసా? ఉపనిషద్దుల్లో చెప్తాడు, ఎవడి భయముతో గాలి వీస్తోన్నదో, ఎవడి భయముతో అగ్ని అగ్నిగా ప్రవర్తిస్తోన్నదో, ఎవడి భయముతో నీరు నీరుగా ఉన్నదో, ఆ శక్తి. మరి ఆ డిక్టేటర్ తలుచుకుంటే ఎలాగో జరుగుతుంది. అంచేత ఏదో చిన్న ప్రణాళికే కదా అనుకోకండి. అందుకే ఇదంతా చెప్తున్నాం, మీరు చేస్తున్నదే రాబోయేటటువంటి 300 కోట్ల సంవత్సరాల వరకు. నేను సైంటిఫిక్ గా లాజికల్ గా నేను నిన్న చూపించాను మీకు, గాయత్రి మంత్రం యొక్క శక్తి అణో రణీయాన్ మహతో మహీయాన్ వరకు వెళ్తుంది. అంచేత మీరేదో ఆంధ్రప్రదేశ్ని బాగు చేస్తున్నాం, పృథ్వీని చేసి పృథ్వీని స్వర్గంగా చేస్తున్నాం కాదు, సృష్టిని స్వర్గంగా మారుస్తున్నాం. అది ఆయన గురుదేవుల యొక్క ఆకాంక్ష. ఆ పెద్ద ప్రణాళిక గురించి చెప్తున్నారు ఆయన. మరి ఆంధ్రప్రదేశ్ని మీరు ఎన్ని సంవత్సరాల్లో చేస్తారు? రోజుల్లో చేయాలి. ఉగాది వస్తోంది ఏప్రిల్లో, అప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఈ భావన ఇంటింటికి వెళ్ళాలి. అది శ్రీరామనవమి కాదు, శ్రీరామ శర్మ ఆచార్య నవమి. యుగ పరివర్తనే కదా ఆయన కోరుకునేది. మరి మీరు ఉగాది అనకండి, యుగాది అనండి. అది యుగాదియే కరెక్ట్. అది ఉగాది అంటే ఎందుకు ఇంకా పేరు మార్చి ఇంకా ఏదో చేస్తారు, చేయకండి. అది ఆ పెద్ద ప్రణాళిక ఎందుకు చెప్పాను అర్థమైందా? ఈ ఉగాదికి ప్రపంచం అంతటికీ తెలియాలి గురుదేవుల యొక్క జీవన దేవతా సాధన. మీలో ఉన్న దేవత్వాన్ని ఏ విధంగా ప్రతి ప్రాణికి అందించగలమో అది మనం నేర్చేసుకోవాలి. నేర్చేసుకుని దాన్ని ఆచరిస్తూ ఉగాది నాడు సగర్వంగా ప్రపంచానికి మనం చాటి చెప్పాలి, ప్రపంచానికి. అది పెద్ద ప్రణాళిక అని మీరు అనుకోవచ్చు. నా దృష్టిలో గురువుగారి దాంట్లో ఈ విశాల విషయంలో పృథ్వీ ఎంత ఉందో చూసుకున్నారా నిన్న? అందులో మీ ఆంధ్రప్రదేశ్ ఎంత? మరి తీసుకుంటారా ఈ దీక్ష? తీసుకోవటానికి ఎంతమంది రెడీ? అంతేనా? అయ్య అందరూ చేతనే చేతులు ఎత్తిన వాళ్ళు ఒకళ్ళనొకళ్ళని చూసుకోండి, ఒకళ్ళనొకళ్ళనే వాయించుకోండి. అర్థమైందా? ఈ శ్రీరామ నవమి శ్రీరామ శర్మ ఆచార్య నవమి అవుతుంది. ఆయన్ని మనం దింపాలి. ఉగాది మనమే చేసుకుంటాం కదా ఆంధ్రప్రదేశ్. ఆ విధంగా మనకి చాలా అదృష్టం. చాలా పెద్ద ప్రణాళిక పేరు యుగ పరివర్తన. ఎంత పెద్దదో అంత పెద్ద ప్రణాళిక ఇది. దీనికి అనేక మంది వరిష్ఠుల గొప్ప యోగదానం అవసరము. దాని శ్రేయస్సు అదృష్టవశాత్తు ఎవరికైనా చెందవచ్చు. ఇక్కడ నిర్ణయం ఇది. ఎవరికైనా చెందవచ్చు అంటే ఏ మాత్రము స్వార్థమున్నా ఈ అవకాశాన్ని వదులుకోకండి. మనకి పెద్ద అదృష్టం ఏంటంటే మళ్ళీ జన్మదిన శతాబ్ది సమారోహం వచ్చే ముందు మనకి ఇంకొక ఛాన్స్ వస్తుంది. అది ప్రపంచంలో అడికి రాదు. ఈ రామనవమే కాదు, ఇంకో శ్రీరామనవమి వస్తుంది. అర్థమైంది కదా? అంచేత మనం చాలా అదృష్టవంతులమే. దీని శ్రేయస్సు అదృష్టవశాత్తు ఎవరికైనా చెందవచ్చు అన్నది గుర్తుంచుకోండి. ఈ మాటలు వింటున్న వాళ్ళకే కాదు, నేను 3 మహావ్యక్తుల గురించి చెప్తాను. నేను వాళ్ళకి ఇదేం తెలియదు. అమెరికాలో, జర్మనీలో, రష్యాలో చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు చేస్తున్న పని యుగ నిర్మాణ యోజన సత్సంకల్పాలు అని మీకు మొదటి పేజీలో అందజేశారు. అందులో మూడు పట్టుకున్నారు వాళ్ళు. గురువుగారు మనకి ఎంత ఇచ్చారు? 18 ఇచ్చారు. యుగ గాయత్రి పరివార అదృష్టం తెలుస్తుందా? సైంటాలజీ అని ఒకటి ఉంది. సైంటాలజీ చెప్పేది ఏంటి అంటే మనస్సు మారితే పరిస్థితులు మారుతాయి. క్రాంతిధర్మి సాహిత్యంలో అది ఒక చిన్న పుస్తకం మాత్రమే. సైంటాలజీ ప్రాక్టీస్ చేసే మనస్సు మార్చుకుని పరిస్థితులు మారుస్తూ ఉన్నటువంటి హాలీవుడ్ యాక్టర్స్, అమెరికన్ ఇండస్ట్రియలిస్ట్స్, అమెరికన్ పొలిటీషియన్స్. మొన్న నేను అమెరికా వెళ్ళినప్పుడు అప్పటికింకా ఒబామా తిరుగుతున్నాడు, ప్రెసిడెంట్ అయిపోయాడు ఆయన. అక్కడ కార్యకర్తలతో మాట్లాడుతున్నప్పుడు ఈ సైంటాలజీ గురించి మాట వచ్చింది. మనస్తి ఆ బేసిస్ మీద వర్క్ చేశారు వాళ్ళు ఒబామా కోసం. ఆయనకి నేను తెలియదండి, అంచేత నేను చెప్పాను అనుకోకండి. వాళ్ల తాలూకు సైంటాలజీ కార్యకర్తలు లో ఇదొక్క ఫార్ములా పట్టుకున్నారు, మనస్థితి మారితే పరిస్థితులు మారుతాయి. మీరు పరిస్థితుల వల్ల ఆగిపోయాము అంటారేంటి మీరు? అమెరికాలో జరగరాని అద్భుతం జరిగింది ఆ ఒక్క సైంటాలజీ ప్రిన్సిపల్. కానీ దాని వెనకాతల సైన్స్ వాళ్ళకి తెలియదు. గురుదేవులు గాయత్రి ఛందస్సు ద్వారా, గాయత్రి మంత్రము అక్షరాల కూర్పు. ఛందస్సు అంటే మూడు శరీరాలు ఛందోబద్ధంగా లయబద్ధంగా ఉండాలి. ఏంటా మూడు శరీరాలు? స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు లయబద్ధంగా ఉండాలి. ఒకటి చెప్పాను, ప్రపంచాన్ని అది శాసిస్తోంది. ఇప్పుడు అమెరికాలో అది పవర్లోకి వచ్చింది అంటే దాని తర్వాత వీలైతే ఇవాళ రాత్రి ఆ వీడియో చూపిస్తాను మీకు. ఈ ఒక్క పాయింట్ గురువుగారు చెప్పింది, ఇది గురువుగారు చెప్పిన ఒక పాయింట్తో ప్రపంచం ఇప్పుడు శాసిస్తబడుతోంది. ఆల్ మల్టీక్రోర్ ఇండస్ట్రియలిస్ట్స్, సైంటాలజీ మెంబర్స్. మరి మీరు మీ మనస్థితి మార్చుకుంటే పరిస్థితులు మారిపోతాయి. అంచేతే మీ చిన్న చిన్న పరిస్థితులు మీకు అడ్డం వచ్చాయి అంటే మీకేమర్థమైనట్టు? అర్థమైంది కదా, నేను చెప్తా ఆ క్లాసులు మీకు. ఇవాళ మీకు ఆహారం లేకపోతే పర్వాలేదు కదా, ఈ ఆహారం ఇస్తారు కదా. అంటే ఎంత టైం అయిందో చూసుకోకండి, దీక్ష తీసుకోండి. ఇంకోటి ఉంది, ఎడ్గర్ కేసీ అని ఒక వ్యక్తి ఉన్నాడు, మీలో మన వాళ్ళకి చాలా మందికి తెలుసుది. సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ఎడ్గర్ కేసీ జీవించి ఉన్నాడు. ఆయన్ని వైట్ హౌస్ను పిలిపించి కర్మ సిద్ధాంతాన్ని ఎలా ఉపయోగించుకుంటే సెకండ్ వరల్డ్ వాళ్ళు, హిట్లర్ వాళ్ళు చాలా పంప ముంచుతున్నారు కదా, దానికి ఎడ్గర్ కేసీ చెప్పినట్టు చేశారు. అదొక పెద్ద సంస్థ ఉంది అక్కడ, పెద్ద సంస్థ ఉంది. కానీ గురువుగారు చెప్పింది ఏంటి అంటే, మనము కనుక కర్తవ్యపరాయణత, ఆస్తికత. ఆస్తికత అంటే ఒక దైవీశక్తి ఉన్నది అనే నమ్మకంతో పనిచేయటం. నేను దేవుణ్ణి నమ్ముతున్నానండి, కానీ నా పని నేను చేసుకుంటా. మనం అందరం చేస్తున్న తప్పు అదే కదా. ఆస్తికుడంటే నువ్వు దేవుడు ఉన్నాడు అని నమ్మితే నీ ఆచరణ రివర్స్గా ఉందంటే మనం అందరం ఆసురి శక్తుల తాలూకు రిప్రజెంటేటివ్స్ ఏమో ఒకప్పుడు, ఇప్పుడు మీరు దైవీ శక్తులే. ఈ ఎడ్గర్ కేసీ పవర్ జర్మనీలో పనిచేస్తుంది, కర్మ సిద్ధాంతం. ఇంకొక సంస్థ ఉంది, ఏలిస్ ఏ బెయిలీ సంస్థ. దానికి వెనకాతల శ్రీకృష్ణుడి యొక్క శిష్యుడు ఒకడు ఉన్నాడు, ఇంకా జీవించే ఉన్నాడు, ఇంకా ఉన్నాడు శరీరంలో హిమాలయాలలో. మాతాజీ ఓసారి చెప్పింది, ఈమె గురువుగారు ఒకసారి వెళ్ళినప్పుడు ఆయన తన శరీరాన్ని దొల్లుకుంటూ వెళ్ళి గురువుగారిని ఆయన మీద నడవమన్నాడు. ఆయనకి మన భాషలో మహాభారతంలో జ్వాలాకూల్ మహర్షి అని పిలుస్తాం. ఎవరైతే రష్యాలో, ఇటలీలో, మిగతా చోట్ల పనిచేస్తున్న ఏలిస్ ఏ బెయిలీ సంస్థ, జ్వాలాకూల్ మహర్షి ద్వారా ప్రేరితమైనటువంటి సంస్థ, సైన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు సైంటిస్ట్స్ ఎక్కడున్నారో వాళ్ళందరూ దాని ప్రకారము వెళ్తున్నారు. దాని ప్రకారము వెళ్ళేటటువంటి వాళ్ళు నిన్న మీరు చూశారు కదా అణోరణీయాన్ మహతో మహీయాన్ తాలూకు ఆపరేటర్స్ యంత్రాన్ని తయారు చేసినటువంటి వాళ్ళు. అది మళ్ళీ ఎవరి శక్తితో వెళ్తుంది? యుగ నిర్మాణ యోజన సత్సంకల్పాలతో. మరి దానికి మీరు ఇంత దగ్గరగా ఉండి ఆయన పుట్టిన రోజు నాడు మీరు ఇక్కడ ఉన్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? అనేక జన్మల బట్టి మనం ఆయనతో కలిసి పనిచేశాం. అప్పుడు కరెక్ట్గా పనిచేసిన వాళ్ళనేగా ఇప్పుడు పిలుస్తాడు. అక్కడ కాస్త దూరంగా వెళ్ళిపోయిన వాడిని, పారిపోయేవాడిని ఆయన పిలవడు. ఎవరిని పిలుస్తాడు? అర్థమైందా? ఎందుకు చెప్తున్నాను? కర్మసిద్ధాంతం గురించి చెప్తే చెప్తున్నాను. మరి వచ్చి ఈ అవకాశాన్ని వదులుకోకండి. అర్థమైంది కదా? దీని తర్వాత ఇది రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నాను అంటే, నా అంగ అవయవాలతో అన్నది ఆయన అక్షరాలా చెప్తున్నాడు తప్ప ఒక మాట వరుసగా వాడేటటువంటి పాద కాదు. మనము ఖచ్చితంగా ఆయన అంగ అవయవాలమే, కానీ ఆయనకి తగినట్టు మనం పనిచేద్దాం. ఇవ్వబడి తర్వాత పాయింట్, ఇవ్వబడిన ఈ ప్రణాళికను అనేక సార్లు చదవండి. దీనిలో అత్యధిక యోగదానము ఇప్పుడు నా శరీరం యొక్క అంగ అవయములుగా ఉన్నవారిదే అవుతుంది అనే దృష్టితో చదవండి. చదువుతున్నవాడు ఎవడు? గురుదేవుల యొక్క అంగవయవాలు. ఇది మీ అందరి సమిష్టి శక్తియే. ఈ పంక్తులను వ్రాస్తున్న వ్యక్తికి నెక్స్ట్ పని ఎలా పూర్తవుతుంది, ఎలా చేద్దాం, ఇన్ని వనరులు ఎక్కడి నుంచి వస్తాయి అనే చింత మీకు వద్దు. అది ఎక్కడి నుంచి వస్తుంది వనరులు అంతా మీరు ఆలోచించక్కర్లే. చేయమన్నవాడే వనరులు కూడా సమకూరుస్తాడు. అంటే వనరులు ఎవరు సమకూరుస్తారు? ఎవరు? గురుదేవులే. మరి నాకు వనరులు లేవండి. నువ్వు పనిచేస్తే కదా వనరులు వస్తాయి. నువ్వు ఒక అడుగు వేసి ఇంకో అడుగు వేస్తే, ఇంకో అడుగు వేస్తే అక్కడ ఉన్న వనరులు వస్తాయి. ఇక్కడే కూర్చున్న నాకు వనరులు వస్తే వస్తాయంటే అట అత్యధిక శ్రమ సమర్పణలో ఎవరు ముందు ఉన్నారు అన్నదే ఆలోచించండి. మీరు కష్టపడుతున్నారా లేదా, చెమట ఓడుస్తున్నారా లేదా. ముఖ్యంగా ఆంధ్రాలో విజయవాడ గుంటూరులో ఉన్న వాళ్ళకి చెమట కారుస్తున్నారా లేదా అనే ప్రాబ్లం లేదు. ఆ చెమట అక్కర్లే. అర్థమైంది కదా? పని చేసే చెమట, ఎండ వల్ల వచ్చేది శ్రమ కాదు. అంచేత మీరు ఈ రెండే గుర్తుంచుకోండి, శ్రమ సమర్పణ, శ్రమ సమర్పణ, శ్రమ సమర్పణ. వనరుల గురించి ఆలోచించవద్దు. ఎవరు సహాయపడతారు అన్నది ఆలోచించవద్దు. అవి వస్తాయి. రాలేదు అంటే ఒకటే ఇదే, మీ శ్రమ కరెక్ట్గా లేదు, మీ సమర్పణ కరెక్ట్గా లేదు. దాన్ని సవరించుకోవటానికి ప్రయత్నం చేయండి. వనరులు, నెక్స్ట్ పాయింట్, వనరులు, యోగ్యత, శిక్షణ మొదలగు విషయాలలో హనుమంతుడు తన సముదాయములో నగిన్యుడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గతించిన కాలము ఆయనకు సుగ్రీవుని నౌకరీలో గడిచింది. హనుమంతుడు కూడా తెలుసు కదా, ఋషిముఖ పర్వతం మీద వాది తాలూకు గూఢచారులు ఎక్కడొస్తున్నారో అని రాముణ్ణి లక్ష్మణ్ణి గూఢచారు అనుకున్నాడు. కథ తెలుసు కదా. ఇంచేత ఎలాంటి వాడు అప్పుడు? మీరు ఇంకా హనుమంతుడి కంటే చాలా ఉచ్చ స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఆ పరిస్థితితో చూసుకుంటే. కానీ ఎప్పుడైతే ఆయన పూర్తి సమర్పణతో ఒక మహత్తరమైన శక్తితో కలిశాడో అప్పుడు లంకా దహనము, సముద్ర లంఘనము, పర్వతాలను పికిలించటము, రామ లక్ష్మణులను తన భుజములపై ఎక్కించుకుని, మీరు ఎవరిని ఎక్కించుకుంటారు? గురుదేవుని ఎక్కించుకోండి. తిరిగే కీర్తి లభించే మీలో ప్రతి ఒక్కరి నుండి నేను ఆశిస్తున్నది ఏమిటంటే, ఏ పరిజనుడు కూడా హనుమంతుని కంటే తక్కువ స్థాయిలో ఉండకూడదు. అంటే ఏం చేయాలి? ఎక్కువ స్థాయిలో ఉండి ఆయన చెప్పిన విధానం అర్థమైన హనుమంతుడి కంటే తక్కువ కానే కాదు. మీరు ఇంకా పెరగలిగితే పెరగండి, లేకపోతే కనీసం హనుమంతుడిలాగైనా చేయండి. నా అభిన్న సహచరులు ఎవరు వారి కర్తృత్వంలో వెనక పడకూడదు. పని ఏమి చేయాలి? అనేది దానికి తగిన నిర్దేశము, సలహాలు కాలానుగుణ్యముగా మీకు అందుతూనే ఉంటాయి. దేని ద్వారా అందుతూ ఉంటుంది? యుగశక్తి గాయత్రి ద్వారా. మ్యాగజైన్ అందుకు రిటర్న్ ఆర్డర్స్ రావాలి. మీకు ఉద్యోగం ఇచ్చేశాను అని వాడు ఇంటర్వ్యూలో చెప్పేసిన రిటర్న్ ఆర్డర్ రాకపోతే వెళ్ళి జాయిన్ అవుతావా? అంచేత యుగశక్తి గాయత్రి గురుదేవుల యొక్క అవయవాలకు చేయవలసిన పని చెప్పేటటువంటి మాసిక నిర్దేశక సూత్రాలు. కాలానుగుణ్యంగా అంటే దాంట్లో ఏ నెలకి ఆ నెల మీకు అందుతూ ఉంటుంది. పనులు మారుతాయి కూడా, పూర్తి అయ్యి అవ్వకుండా కూడా ఉంటాయి. కొన్ని పనులు మొదలెడతాం ఆగుతాయి, ఇంకో డైరెక్షన్ వస్తుంది. అంచేత ఆ యుగశక్తి గాయత్రి ప్రతి నెల గురుదేవుల నిర్దేశాలు మీకు వస్తాయి. అందుకు దాన్ని నేను అంత ప్రాముఖ్యత ఇస్తున్నాను. అయినా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చూడండి ఏం చెప్పాడు, ఏ సమర్పణాభావముతో మీరు ఇంటి నుండి బయలుదేరి నా దగ్గరికి వచ్చారో ఆ భావము దినదినాభివృద్ధి చెందాలి. అది ఏమాత్రము తక్కువ కాకూడదు. ఆ దివ్య శక్తి సంపూర్ణ సృష్టిని మార్చివేయటానికి నిర్ణయించుకున్నటువంటి శక్తి అది ఎలాగో చేస్తుంది. దానికి మీలో ఆ సాహసము దినదినాభివృద్ధి చెందాలి. పని ఎంత విస్తృతమైనదో తెలుసుకోండి. లక్ష్యము వరకు మీ యొక్క ప్రయత్నము చేరకపోవచ్చు, కానీ అద్భుతమైనది, సాటిలేనిది, అసాధారణమైనది మరియు చారిత్రాత్మకమైనది అని చెప్పుకోగలిగే స్థితి తప్పక చేరుతుంది. మీకు ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్ అర్థం చేసుకోండి. గ్యారంటీ ఇస్తున్నాడు, నువ్వు ఈ పని చేయి. మీరు సంపూర్ణ సృష్టిని మీరు ఎంత మార్చారో మీరు ఆలోచించక్కర్లే. మీరు ఏం చేయగలిగినా మీకు ఇవి తప్పక లభిస్తుంది. ఏంటా మూడు? అద్భుతమైనది వీరు చేశాడు, సాటి లేనిది, అసాధారణమైనది మరియు చారిత్రాత్మకమైనది. మీ పేరు చరిత్రలో సువర్ణాక్షరాల్లో లిఖించబడతాయి అని చెప్పేవారు గురువు గారు. మరి రాయించుకోవాలంటే కొంచెం పనిచేయాలి కదా, కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాల్సి వస్తుందేమో. మరి సువర్ణాక్షరాలు కదా, సువర్ణ అనగానే ఏమీ ట్యాక్స్ కట్టక్కర్లే, మీ శ్రమే ట్యాక్స్. దీనికి చాలా వనరులు కావాలి, నిజమే. దాని బాధ్యత దివ్యశక్తికి వదిలేయండి. మీరు గంగారు పడకండి, మీరు వదిలితే కదా అది వచ్చేది. మీరు చేయవలసిందంతా మీ యొక్క శ్రమయము, సమయము, గుణకర్మలు, స్వభావములలో ఏ లోటు ఉండకూడదు. అంతే చేయాలి మీరు. మళ్లీ దాన్ని జాగ్రత్తగా ఉండండి. శ్రమ, సమయము, గుణకర్మలు, స్వభావములో ఏ లోటు ఉండకూడదు. విశ్రాంతి గురించి ఆలోచించకండి. మాకు రెస్ట్ కావాలి అనే మాట మాత్రం నో క్వశ్చన్. మీరు పని చేశారో నాకు చెప్పండి, దానికి ఒక 10 రెట్లు పని చెప్తా. 10 రెట్లు అంటే 24,000 గాయత్రి యుగశక్తి గాయత్రి మెంబర్షిప్ అయ్యాక నేనేం చెప్పబోతున్నానో చూసుకోండి. ఏం చెప్పబోతున్నా 10 రెట్లు అంటే అది చేయాలి. అంచేత మేమైతే 24,000 వెళ్ళిపోయాం ఒక నెలలోనూ 2 నెలలో అంటే అక్కడ ఆగదు. అది దాన్ని పెంచుకుంటూ పోవాలి తప్ప. మేము ఆ రోజు చెప్పామండి 24,000 చేసేస్తాం, అయిపోయింది. అయిపోతే అర్థమైందా? ఆ తప్పు మనం చాలా చేస్తున్నాం, మనం చాలా చేస్తున్నాం. ఒక లక్ష్యం పెట్టుకుంటాం, అయిపోయింది. అయిపోలే, ఈ 24,000తో పాటు ఎక్స్ట్రా. అంతే తప్ప అది ముందుకెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ మెంబర్షిప్ డౌన్ అవుతూ ఉంటే మరి దానికి అక్కడ కార్యకర్తలు కావాలి, శ్రమ కావాలి, సమయదానంగా. ఎక్కడ యుగశక్తి గాయత్రి పత్రిక ఎక్కడ ప్రింట్ అవుతుందో అక్కడ మరి ఇవంతా కూడా లైన్లో పడాలి కదా, ఆ శ్రమ కావాలి. సరేనా? దాన్ని ప్లాన్ చేసుకోండి. విశ్రాంతి గురించి ఆలోచించవద్దు. ఈ పనిలో పూర్తిగా మునిగి ఎంత చేయగలను అని ఒక్క విషయమే పగలు రాత్రి ఆలోచించవలసి ఉంటుంది. ఇది చాలా ఈజీగా ఉంది, మా సైడ్ మేము చేస్తాం. రాత్రి పగలు ఆలోచించటమేగా. ఆలోచన అంటే అర్థం తెలియదు మీకు. లోచన అంటే దృష్టి కదా. ఎక్కడ దృష్టి ఉంటుందో అక్కడ సృష్టి ఉంటుంది. దాన్ని సృష్టించామా లేదా అంటే పృథ్వీ గ్రహం మీద దింపగలిగామా లేదా అన్నదే ఆలోచన అవుతుంది తప్ప, నేను పడుకుని ఆలోచిస్తూ కూర్చుంటాను అంటే ఉన్న దృష్టి కూడా పోయింది అనే ఒక్క విషయమే పగలు రాత్రి ఆలోచించవలసింది. చేతలలో ఎంత ముందు ఉండగలుగుతాను ఆలోచిస్తున్నానండి, ఎంత ముందు ఆలోచించగా ముందుండు, ఎంత బరువు సహించగలుగుతాను, స్వయం వినమ్రత కలిగి ఇతరులకు పెద్దవారుగా భావించండి. ఇది వార్నింగ్. నేను ఇంత చేశాను కనుక మీసాలు తిప్పుకుని ఓ రెండు నిమ్మకాయలు కూడా పెద్ద పెద్దవి తెచ్చుకోండి. తెచ్చుకుని ఏం చేయాలి? ఆ మీసాల మీద ఏం నిలబెట్టాలి? ఆ మీసాలను కోడికి ఇవ్వండి, నిమ్మకాయలు వాళ్ళకి ఇవ్వండి, మీకు అనవసరం. అర్థమైందా? వినమ్రత. వినమ్రత అంటే భావం అర్థమైందా అందరికీ? నేనేదో ఇంత చేసేశాను అది ఉంటే ఖచ్చితంగా మనం గురువు గారికి ఇంకా పనికిరాం. ఏ మాత్రము అహంకారం ఉన్నది, నేను ఇంత చేస్తున్నాను అన్న స్వయం అనుభూతి, ఇంత చేశాను అది అహంకారం కాదు. కానీ నేను ఇంత చేశాను వీడు గుర్తించాడా లేదా, ఇంతకీ శాంతి కొంచెం వాళ్ళు నన్ను గుర్తించి మేకతోలు కప్పారా లేదా, ఈ ఫూలిష్నెస్ నుంచి బయటపడండి. తెలియాల్సిన పనులే మీరు ఏం చేస్తున్నారు, తెలియాల్సిన వాడు అక్కడ ఉన్నాడు, వాడు ఎలాగో మీకు ఉపయోగిస్తున్నాడు, మీకు ఉపయోగపడుతున్నాడు, మీకు వనరులు ఇస్తూనే ఉంటాడు. వనరులు రాలేదు అంటే తప్పు ఎవరిదే? నీదే. ఎక్కడో తప్పు చేశావు నువ్వు, తప్పు సవరించుకో. తప్పు ఎలా సవరించుకుంటావో, చేసిన తప్పు గురించి ఆలోచించటం కాదు, కరెక్ట్ పని ముందుకు వెళ్తాం. స్వయం సేవకుడుగా మారటము అనేది గౌరవనీయమని భావించండి. దీనిలో మీ యొక్క గొప్పతనము ఉన్నది. మీరు మీ అలసట ఇబ్బందిని గురించి ఆలోచించకండి. గురుగారు మీరు చుట్టం లేదా నేను అంత అలసిపోయాను, ఆయన చూడడు, ఆయనకి టైం లేదు, మనకే టైం లేదంటూ ఉంటే సంపూర్ణ సృష్టికి చేస్తున్నట్టు వాడికి నీ మీద టైం ఎక్కడ ఉంటుంది? కానీ పని చేస్తూ ఉంటే ఎలాగో ఆయన చూసుకోవాల్సి వస్తుంది. మీరు మీ అలసట ఇబ్బందిని గురించి ఆలోచించకండి. చేసిన దానికి ఏం రాసింది? అహంకారం తెచ్చుకోకండి. మీ ఆలోచనలు, శ్రద్ధ మరియు శ్రమ ఎంత పెద్ద పాత్రను వహించింది అది చూసుకోండి. మీరు ఎంత దూరం దూకగలిగారు, ఇవే మీ యొక్క అగ్ని పరీక్షలు. దీనిలోనే మీ గౌరవము, మీ సమర్పణ యొక్క సార్థకత ఉన్నది. మీ మిత్రుల యొక్క ఉత్సాహం తగ్గనీయకండి. అంటే ఏంటి, అందరినీ కలుపుకోవాలన్నా లేకపోతే ఎవరైనా కొంచెం దూరం వెళ్ళిపోతే దూరం అయిపోయాడంటావా? ఏం చేయాలి మీరు? అందరినీ కలుపుకోండి. కానీ కలుపుకోవటానికి ప్రయత్నం చేస్తే పని ఆపేయకండి. మీరు పని చేస్తూ ఉంటే ఆ ఉత్సాహం కలిగిన వ్యక్తులు ఏదైనా చేస్తూ ఉంటే వాళ్ళకి సహాయపడుతూ ఉండండి. అర్థమైందా? కానీ మనసులో ఏముంటుంది, మనం అందరము కూడా ఒక పరివారము. పరివారంలో అనేక మంది మీద ఒక్కొక్కసారి కోపాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. కుటుంబం దూరం తీసుకుంటాం, వాడు ఏదైనా కాస్త అలిగాడు అనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? కాస్త అలక తగ్గనివ్వండి అని వెయిట్ చేసి తన పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ అలక తగ్గించడానికి కూడా ప్రయత్నం ఏంటి? వాళ్ళ ఉత్సాహాన్ని తగ్గించకుండా వాళ్ళ పనిలో సహాయపడగలగడం. కానీ మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా శాంతి కుంజి శ్రీరామ్ శర్మ ఆచార్యని దూరం చేసుకోకండి. వార్నింగ్ గా చెప్తున్నాను నేను, ఇది ఇక్కడ లేదు, అది మహాభారతం అర్థం చేసుకోండి. కృష్ణ భక్తుడు అర్జునుడు, భీష్ముడు కృష్ణ భక్తుడే, ద్రోణాచార్యుడు కూడా కృష్ణ భక్తుడే. ఎందుకంటే భీష్ముడు చంపడానికి కారణమైన శిఖండిని తయారు చేసింది ఎవడు తెలుసా మీకు? మహాభారతంలో ద్రోణాచార్యుడే తయారు చేశాడు. అందులో వాళ్ళు కూడా మన పని చేస్తున్నారు అందరూ కూడా, కానీ అగేనిస్ట్ గా ఉంటే ఈ కీర్తి అది రాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుల యొక్క ఛత్ర ఛాయ వదలవద్దు. ఇంకా ఆ గురువా ఈ గురువా అనే మాట మర్చిపోండి. మీరు ఒకే గురువు, ఒకే గురు సత్తా, అది వదలకండి. ఇది ఇందులో లేదు, మహాభారతం చదివాక ఆ తప్పు చేస్తే మీరు గురుభక్తులైనా కృష్ణ భక్తులైనా ఆయన ఏం చేయలేడు. అందుకే కాలనేమి నాబనే, చాలా జాగ్రత్తగా చెప్తాడు గురువు గారు. ఎవడో బాబాజీ వచ్చి నా వాణ్ణి తన జేబులో వేసుకెళ్ళిపోతే ఆయన ఏం చేయగలడు. ఇంచేత మనం చేస్తున్నటువంటి పనులలో మనము పరమపూజ్య గురుదేవుల యొక్క ఆ ఛత్ర ఛాయ వదలకండి, అప్పుడు అహంకారం రాదు. పని ఏమి చేయాలి అనేది దానికి తగిన నిర్దేశము సలహాలు కాలానుగుణ్యంగా అందుతాయని చెప్పాను కదా, దానికి ఇమ్మీడియట్ గా ఏం జరగాలి, యోగశక్తి గాయత్రి. ఇందులో మీరు ఇంకా యోగశక్తి గాయత్రి మెంబర్స్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఇంతేనా, మీతో అందరికీ వస్తుందా, ఇంత గొప్పగా చేస్తున్నారా మీరు? నా ప్రశ్న అర్థం కాలే. మీ ఇంటికి ప్రతి నెల యుగశక్తి గాయత్రి వస్తుంది అన్నవాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి. అబ్బో పర్వాలేదు, నాట్ బ్యాడ్. మరే ఏం చేయాలి మీరు? గురుగారి పని స్టార్ట్ చేయాలి కదా, అంచేత చేతులు ఎత్తని వాళ్ళ చేత చేతులు ఎత్తించండి. వెళ్ళి చేతులు ఎత్తిస్తారా లేకపోతే మెంబర్షిప్ చేయిస్తారా? మీరు ఎంతమంది చేత మెంబర్షిప్ చేయించారు అన్నది నాకు సాయంత్రానికి వినిపించండి. పని అనేది అలా చేయాలి తప్ప రేపు చేస్తాం ఇంటికి వెళ్ళాక చేస్తామని కాదు. ఇవాళ సాయంత్రము మీరు ఎంతమంది గాయత్రి చందాదారుని యుగశక్తి గాయత్రి చందాదారుని చేశారు, ఆ స్పీడ్ కావాలి. అర్థమైందా? అలాగ బాధ్యత వేసుకుని చేయండి. మీరు మీ అలసట ఇబ్బందిని గురించి ఆలోచించకండి, చేసిన దానికి అహంకారం తెచ్చుకోకండి. మీ ఆలోచనలు శ్రద్ధ మరియు శ్రమ ఎంత పెద్ద పాత్రను వహించింది, మీరు ఎంత దూరము దూకగలిగారు, ఇవే మీ యొక్క అగ్ని పరీక్షలు. దీనిలోనే మీ గౌరవము మీ సమర్పణ యొక్క సార్థకత ఉన్నది. మీ మిత్రుల యొక్క ఉత్సాహం తగ్గనీయకండి. మీ ఉత్సాహం తగ్గిపోతే అంచేత ఒకళ్ళకొకళ్ళకి ఆధారం చేసుకుని దీనిని దినదినాభివృద్ధి మనం కరెక్ట్ చేసుకుందాం. ఇక్కడ దినదినాభివృద్ధి వద్దు, మనం గంట గంటాభివృద్ధి. దినదినాభివృద్ధికి ప్రతి నిత్యము అమ్మ అనన్యాశ్చింతయంతో మా అంటే కృష్ణ 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 అంటే సరిపోదు, ఆయన కార్యక్రమం అది చేస్తే అనన్య చింత కానీ నేను ఇవాళ వంట చేసుకోలేకపోయానండి ఏదైనా మ్యాజిక్ చేసి చమత్కారంతో మా దగ్గరికి భోజనం వచ్చేటట్టు చేస్తే అది చమత్కారం అనుకునే మూర్ఖత్వం నుంచి. అందుకే గురుదేవులు ఎప్పుడూ ఒక మాట అంటారు, చమత్కారుకో నమస్కార్. దాన్ని మస్కా కొట్టకండి, చమత్కారాలు జరగాలి ఇది జరిగింది అని. ఖచ్చితంగా చమత్కారాలు జరుగుతాయి. ఎవరి చమత్కారాలు వాళ్ళ జీవితంలో అది ఒక అనుభూతి. దాన్ని మన యోగశాస్త్రం కూడా ఏం చెప్తుంటే సాధకులు మాట్లాడుకోండి ఒకళ్ళకొకళ్ళకి. దాన్ని కీర్తన అని కూడా అంటాం, కానీ అది పబ్లిక్గా జరుగుతాయి. చమత్కారం జరగకపోతే ఆశ్చర్యపడాలి, కానీ జరిగితే మీరు అది గొప్పే ఉంది. నేను టార్చ్ లైట్ వెలిగించానండి, చీకటి పోయింది తెలుసా, రాత్రి అంతా చీకటిగా ఉందండి. నేను టార్చ్ లైట్ వేశానండి, ఎవడని చెప్పుకుంటున్నాడా అలాగా, నేను టార్చ్ లైట్ ఎందుకు చెప్పుకోలేదు, మరి చమత్కారమేగా. అర్థమైంది అంచేత గురుదేవులు ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే చమత్కారాలు వద్దు, దాని గురించి డిస్కషన్స్ వద్దు. పని ఏం చేస్తున్నారు అనేది దినదినాభివృద్ధి కాదు, ఏంటని గంట గంట. ఇప్పుడు ఇది వింటున్నారు, ఇక్కడికి వచ్చాక మీరు మీ సంకల్పాలు చెప్పాలి, కానీ అందరూ కాదు, ఐదుగురు, ఐదుగురే, ఐదుగురు అన్నారు కదా, వాడు చెప్తాను అన్నాడు అనుకున్నానండి. అంచేత నేను రాలే పిచ్చి వేషాలు వేయకండి. మొత్తము ఆంధ్రప్రదేశ్కి మనం ఏం చేయగలం అన్న దానికి ఇక్కడ కూర్చున్నాం మనం. గురువుగారి వసంత పంచమి, గురువుగారికి నమస్కారాలు పెట్టడానికి కూర్చోలేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంకొక నాలుగు మూడు లైన్లు అయిపోయాక ఇంకా మీరు స్టేజ్ మీదకి రావాల్సి వస్తుంది. మీరు గురుదేవుల యొక్క సామర్థ్యానికి తగినట్టు మీరు మీ ప్రణాళిక ఇవ్వాలి తప్ప నేను ఇంతే చేయగలనండి అనకండి. మీరు కాదు చేసేది. రాబో రోజులలో మిషన్ యొక్క పనులు చాలా పెరుగుతాయి, ఇప్పటికంటే ఎన్నో రెట్లు వృద్ధి చెందుతాయి. ఈ పనుల కొరకు మీ తత్పరత అతి ఉన్నత స్థాయిదని చెప్పుకోదగినట్లుగా ఉండాలి. మధ్య మధ్యలో చేసిన పని యొక్క హెచ్చు తగ్గులు చూసుకుంటూ స్వయాన్ని కార్యసాధకునుగా భావించండి. మనము పరమ ఆనందాన్ని పొందుతూ ప్రేరేపించిన శక్తికి ఘనిష్ఠులం అవ్వాలి. రామ పంచాయతనంలో ఆరవ వాణిగా దూరిన హనుమంతులు వలె అనిపించాలి. రామ పంచాయతనం వేరు తెలుసు కదా మీకు, ఎవరు రామ పంచాయతనం సీతను కూడా కలుపుకుంటే రామభరత లక్ష్మణ శత్రుఘ్న సీత, కానీ అందులో హనుమంతుడు లేకుండా ఉండడు. అంటే ఏంటి అంటే రామ పంచాయతనం అని. ఇంచేత గాయత్రి పరివారంలో మీరు కూడా అలా దూరాలి. సారాంశం చెప్పాలంటే మీరు నిత్యం మీ యొక్క అంతరాత్మను ఏమని ప్రశ్నించాలంటే నేను చేయగలిగిన పనులలో ఎక్కడా లోపము లేదు కదా, రాత్రి తత్వబోధ చేసుకోమన్నప్పుడు ఈ ప్రశ్నకి మీరు జవాబిచ్చుకోవాలి. ఇవాళ నేను ఏం చేశాను, గంట గంటకి ముందుకు వెళ్ళమంటే రోజంతా కలిపి ఇవాళ ఏం చేయలేదే, ఎంత చేయగలిగాను లేదు. ఖచ్చితంగా 200 ఏదో అనుకున్నారు, 201 చేస్తే చేయగలిగాను అనుకోకండి, రేపటి 210 అవ్వాలి. అర్థమైందా? అప్పుడు మీరు ముందుకు వెళ్తున్నట్టు. మీరు చేసే పనులు ఇతరులు చేసేవానికన్నా పెద్దవి అనే భావించే అహంకారము మీకు తెలియకుండా ప్రవేశించలేదు కదా, ఆ ప్రమాదం జరుగుతుంది. నేను 10 మ్యాగజైన్స్కి మెంబర్షిప్ చేశాను, వాడు 2 15 మాత్రమే చేశాడు. ఇలాంటి అహంకారాలు ఉంటాయి. వాడు మీకంటే ఎక్కువే చేశాడు. మీరు 1 రోజులో 10 చేశాడు, వాడు 2 చేశాడు. అంచేత మీరే గొప్పవారు. అహంకారం ఎలా దూరుతుందో జాగ్రత్త. ఆ భావన ఉదాహరణ ఇచ్చానంటే ఇంకా ఇది జాగ్రత్తగా చదివాక మొట్టమొదటి యుగంధర వచ్చేది. నువ్వేనా వస్తానన్నావు ముందు? ఇప్పుడు మీరు వచ్చే స్టేజ్ మీద చెప్పాలి. మీరు 2 నిమిషాలు ప్రణాళిక ఇప్పుడు కాదు, ఇది అయిపోయాక ఇందులో మీ లక్ష్యము టార్గెట్స్ మాత్రమే చెప్పండి, మిగతా మాకు అక్కర్లే. అర్థమైందా? మీరు ఇదివరకు చేసింది మాకెందుకు? ఇదివరకు చేసిన దాన్ని బట్టే కదా ఇక్కడున్నాం. ఉగాది లోపల మీరు ఏం సాధించబోతున్నారు జాగ్రత్తగా గుర్తించండి. ఉగాది నాడు మనము మొత్తము ఆంధ్రప్రదేశ్కి సమన్వయంగా ఒకే క్యాంప్ పెట్టుకుంటాం, ఈ కార్యక్రమాలు ఎంత చేసామో అని చూసుకోవటానికి. ఈ విస్తృతమైన ప్రణాళిక పూర్తి అయి తీరుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ గురువుగారు ఏమంటున్నారు అంటే మీరు నిర్ణయం తీసుకోండి, అది పూర్తి అయ్యేటట్టు నేను చూసుకుంటాను. అందుకు ఆ మాట ఆయన ఎంత ఇది ఉంటే ఆయన నమ్మకం అంటాడు, మీ ప్రణాళిక పూర్తయి తీరుతుంది. చూసుకోవలసిందంతా ఈ అగ్ని పరీక్షా సమయంలో మీ యొక్క శరీరము మనస్సు మరియు క్రియలలో ఏ లోపము రాకూడదు. పెద్ద పనులు ఎల్లప్పుడూ పెద్ద వ్యక్తిత్వాలే చేస్తాయి. మన గొప్పతనం కొరకు పడే శ్రమ మనయోగము త్యాగము మరియు అహంకార రాహిత్యములలో ఉంటుంది. రానున్న కార్యక్రమము చాలా ఉన్నతమైనది, మీ యొక్క ఔన్నత్యము దానికంటే తక్కువ కాకూడదు అనే ఆశ మరియు నమ్మకముతో అడుగులు ముందుకు వేయుచున్నాను. ఈ కఠిన సమయంలో మీరు ఎవరు వెనకపడి తర్వాత పశ్చాత్తాప పడకండి. ఎందుకంటే గ్యారంటీ రిజల్ట్, మీరు అడుగులు వేశారా లేదా అనే, వేయకపోతే తర్వాత ఎలాగో పశ్చాత్తాప పడతారు. పండిత శ్రీరామ శర్మ ఆచార్య అనుగ్రహ ఆశీస్సులతో జై గురుదేవ్. స్టార్ట్. 2 నిమిషాలు అక్కడ దండం పెట్టుకుని.
విఠల్ కోటేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి జీతమంది సందర్భంగా 45 యుగశక్తి గాయత్రి పత్రికలకు ఇచ్చారు.
ఇప్పుడే అందరి న్యూస్ ఏంటంటే ఏవి విఠల్ కోటేశ్వరరావు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా 45 యుగశక్తి గాయత్రికి చందాదారులుగా జర్పించేశారు, రసీద్ తీసుకున్నారని. గురుజీ బడే తేజ్ దౌడితే 45 హమే భేజ్ దో హమ్ ఉన్ లోగో కో బాట్ కే అప్నా మతలబ్ కార్యక్రమం కా విఠల్ ఉన్కో బులాతే స్టేజ్ పే. బచ్చే బన్వాయి నా ఏ సబ్ చందన అక్షింతలు పుష్పాలు అక్కడ పెట్టండి.